ॐ सदा రోజు నుంచి వివేక చూడమని చిట్టు చివరి భాగాన్ని మనం చెప్పుకుంటున్నాం. ఇది మనకి ఇక్కడ చివరి సలహా లేదా వీడ్కోలు ఉపదేశం అనేటువంటి హెడ్డింగ్ కింద ఉంది. 521 శ్లోకం దగ్గర నుంచి వీడ్కోలు సమావేశం లేదా వీడ్కోలు ఉపదేశం అంటే, సాధారణంగా కాలేజీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత కాన్వకేషన్ అని పెడతారు. అంటే డిగ్రీ ప్రధానం, దానికి ఎవరో గవర్నర్నో కలెక్టర్నో ఎవరినో పిలుస్తారు, వాళ్ళ చేతుల మీదుగా ఆ డిగ్రీ ప్రదానం చేస్తారు. అక్కడ వాళ్ళు ఏదో 4 మాటలు చెప్తూ ఉంటారు. కానీ పూర్వకాలం అట్లా కాదు. ఎందుకనంటే పూర్వకాలం ఒక గురువుని ముందుగానే ఎంచుకొని ఆ గురువు దగ్గరికి వెళ్తారు. అంటే ఎంతోమందిని పరిశీలన చేస్తారు, నాకు కావాల్సినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి గురువు ఎవరా అని చెప్పి ఎంతో పరిశీలన చేసిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఆ గురువు దగ్గరికి వెళ్తారు. ఆ గురువు యొక్క అనుమతితో ఆ ఆశ్రమంలో చేరతారు. అక్కడ గురువు చెప్పినటువంటి పనులన్నీ చేస్తుంటారు. 12 సంవత్సరాలు గురు సేవ చేస్తారు. గురువు ద్వారా జ్ఞానాన్ని స్వీకరిస్తారు. జ్ఞానాన్ని స్వీకరించిన తర్వాత చివరికి ఆత్మానుభూతిని పొందటం వరకు ఆ గురువు సమక్షంలోనే జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత గురువుని విడిచిపెట్టి వెళ్ళాలి. అంటే ఎందుకైతే వచ్చాడో ఆ పని నెరవేరిపోయింది. ఇప్పుడు గురువు ఏం చేస్తాడంటే ఆ చిట్టు చివరిగా తాను చెప్పదలుచుకున్నటువంటి మాటలు చెబుతాడు. అంటే ఇంతవరకు నా దగ్గర ఉన్నప్పుడేమో ఏదో ఇట్లా ఇక్కడ పనులు కొన్ని చేశావు, కానీ నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సినటువంటి పనులు వేరుగా ఉన్నాయి. అందుకని ఆ చక్కని అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, ఆ తర్వాత పిల్లల్ని కనాలి, ఆ తర్వాత కుటుంబ వ్యవహారాన్ని చూసుకోవాలి, అలాగనే పోషణ కోసం ఏదో ఒక వృత్తినో వ్యాపారాన్నో ఉద్యోగాన్నో ఏదో ఒకటి చేయాలి. ఇవి చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి జ్ఞానం కానీ పొందినటువంటి అనుభూతిని కానీ మర్చిపోకుండా నిరంతరము కూడా అందులో ఉంటూ ఉండాలి. ఆ ప్రకారంగా ఉండి నీ కార్యక్రమాలన్నీ చేసుకుంటూనే నీ కర్తవ్యాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత పూర్తిగా భగవంతుడికి అంకితం కావాలి అని ఇలా వాళ్ళ వాళ్ళకి తగినటువంటి పద్ధతిలో, ఇప్పుడు నేను చెప్పిందేమో జనరల్గా చెప్పాను, అయితే గురువు ఆ శిష్యుడి యొక్క స్థితిని బట్టి ఏం చెప్పాలో దాన్ని చెబుతూ ఉంటాడు. దాన్ని వీడుకోలు ఉపదేశం అని అంటారు లేదా చివరి సలహా అంటారు. ఇప్పుడు దాన్ని మనం చెప్పబోతా ఉన్నారు. 521 శ్లోకం నుంచి 575 శ్లోకం దాకా గురువు చెప్తున్నటువంటి ఈ వీడుకోలు ఉపదేశం మాత్రమే ఉంది. దీన్ని మనం తెలుసుకున్నట్లయితే ఇంతవరకు వివేక చూడమణిలో ఒక శిష్యుడు ఎంతో బాధతోటి ఎంతో వేదతోటి సాంసారికమైనటువంటి కష్టాలతోటి గురువుని చేరి తనకున్నటువంటి బాధను చెప్పుకుంటే ఆ గురువు నీ బాధలన్నీ కూడా పోయేటువంటి మార్గం నా దగ్గర ఉంది అని చెప్పి అతన్ని శాంతపరిచి తనకు కావాల్సినటువంటి విషయాన్ని ఆత్మజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. అలాగనే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్ని చెప్పాడు. అలాగనే ఆచరణలో వచ్చేటువంటి ఆటంకాలని చెప్పాడు. ఆ ఆటంకాలను అధిగమించేటువంటి ఉపాయాలని చెప్పాడు. ఆ ప్రకారంగా శిష్యుడిని చేయబట్టుకొని నడిపించి ఆత్మజ్ఞానాన్ని అందించి ఆత్మనిష్టలో ఉండేటట్టుగా చేయటం జరిగింది. ఇప్పుడు ఆ శిష్యుడు వెళ్ళిపోతూ ఉంటే మరి గురువు ఏం చెబుతున్నాడో దాని గురించే మనకి ఇప్పుడు రాబోయేటువంటి శ్లోకాలన్నీ వస్తున్నాయి. 521 శ్లోకం చూడండి. ఇతి నతమవలోక్య శిష్యవర్యం సమధిగతాత్మసుఖం ప్రబుద్ధ తత్వం ప్రముదిత హృదయ సదేశి కేంద్ర పునరిదమాహ వచ పరం మహాత్మా. ప్రబుద్ధ తత్వం, ప్రబుద్ధ తత్వం అంటే బ్రహ్మజ్ఞానాన్ని బాగా పొంది సమధిగత ఆత్మసుఖం ఆత్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి శిష్యవర్యం, శిష్యశ్రేష్ఠుడు, మామూలు శిష్యుడు కాదు, శిష్యుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఇది. ఈ ప్రకారంగా నతం అవలోక్య, నతం అవలోక్య శిరస్సుని వంచి నమస్కరిస్తుండగా చూచినటువంటి స దేశికేంద్ర ఆ గురుశ్రేష్ఠుడు అయినటువంటి మహాత్మా మహాత్ముడు ప్రముదిత హృదయ ఎంతో ఆనందించినటువంటి హృదయంతో ఎంతో సంతోషం చెందినటువంటి హృదయం గలవాడై పునః మళ్ళీ పరం యదం వచ శ్రేష్టమైనటువంటి ఈ మాటల్ని ఆహా చెబుతున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని బాగా పొందినటువంటి వాడు ఆత్మానందాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు అయినటువంటి శిష్యశ్రేష్ఠుడు ఈ ప్రకారంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ గురువుని ఆ ప్రార్థిస్తూ తనకి ఇంతకాలము కూడా జ్ఞానాన్ని అందించినటువంటి గురువు పట్ల కృతజ్ఞతాభావాన్ని చూపిస్తూ ఉంటే చూచినటువంటి ఆ గురువు ఎంతో సంతోషంతో, సంతోషం దేనికంటే నమస్కరించాడని కాదు సంతోషం, తాను ఆత్మజ్ఞానాన్ని అందిస్తే ఆ జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆత్మానందాన్ని పొందుతున్నాడు అందుకని ఎంతో ఆనందం చెందినటువంటి హృదయం కలిగినటువంటి వాడై మళ్ళీ చిత్త చివరిగా ఈ మాటల్ని చెబుతూ ఉన్నాడు అని మనకి మొదటి శ్లోకం ద్వారా ఉపోద్ఘాతాన్ని ఇవ్వటం జరిగింది. శిష్యుడేమో ఆత్మతత్వాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నటువంటి వాడు, తాను జీవుణ్ణి కాదు నేను ఆత్మను అని దృఢమైనటువంటి నిశ్చయం కలిగినటువంటి వాడు, అంటే సర్వకాల సర్వావస్థల్లో కూడా ఆత్మగానే ఉండేటువంటి వాడు. ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం జీవుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు పోబోయేటప్పుడు మాత్రం ఆత్మగానే ఉన్నాడు, ఆత్మానుభూతిని చెందాడు, అందుకనే ఆత్మానందాన్ని కూడా అనుభవిస్తూ ఉన్నాడు. ఆత్మానుభూతిని కనుక చెందితే ఆత్మానందం బ్రహ్మానందం దాని అంతటదే వస్తుంది. ఎందుకనంటే ఆ ఆత్మే ఆనంద స్వరూపం కాబట్టి, ఆ బ్రహ్మమే బ్రహ్మానంద స్వరూపం కాబట్టి. మరైతే ఇటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి ఆ శిష్యుడు తనకి ఇటువంటి స్థితిని కల్పించినటువంటి, కలిగించినటువంటి ఆ గురుదేవుడి పట్ల ఎంత కృతజ్ఞతాభావం ఉంటుంది. ఈ కాలంలో కాదు ఆ కాలంలో సంగతి, అంటే గురువుని వెతుక్కుంటూ పోయి ఆ గురువు దగ్గర ఉండి ఆ గురుసేవ చేసి ఆ జ్ఞానాన్ని పొంది సాధనలు చేసి ఎలా ఉన్నటువంటి వాడు ఆ గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. గురువు కోపగించితే కోపగించవచ్చు, ఒక్కో సందర్భంలో కోపగించినప్పుడు కూడా ఏమి బాధపడేటువంటి వాడు కాదు, గురువు ప్రశంసిస్తే పొంగిపోయేవాడు కాదు. ఎందుకనంటే ఈ పొంగటం కొంగటం అనేటువంటివన్నీ కూడా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలనుకున్నటువంటి వాడికి ఆటంకం కలిగించేది. కాబట్టి అలా అన్నీ నేర్చుకొని ఆత్మానందాన్ని పొందుతూ ఉన్నటువంటి వాడు ఎంతో కృతజ్ఞతాభావంతో శిరస్సు వంచి గురువుకి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అలా తనకి ఎంతో ప్రేమతోటి కృపతోటి ఆత్మజ్ఞానాన్ని అందించి తనకి మార్గదర్శకుడైనటువంటి ఆ గురువు పట్ల తాను ఏం చేస్తాడు, నత శిరస్సు అంటే శిరస్సుని వంచినటువంటి వాడి కృతజ్ఞతాభావంతో వినయంతో గురువు ముందు ప్రణమిల్లాడు. పునః పునః నమస్కారాలు తెలియజేస్తున్నాడు, మళ్ళీ మళ్ళీ నమస్కారాలు తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఎంతగా నమస్కరించినప్పటికి కూడా తనకి ఇంకా తృప్తి కలగటంలా, ఎందుకనంటే ఏమి చేస్తే ఆ గురువు నాకు ఇచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి దానికి సరిపోతుంది అనేటువంటి భావన. అలా ఉన్నటువంటి ఆ శిష్యుడిని చూసిన తర్వాత ఎంతో ఆనందం వేసింది గురువు. అలా తనకి ప్రణమిల్లుతున్నటువంటి ఆ శిష్యుడి వంక చూచి సంతుష్టాంతరంగుడై హృదయం అంతా కూడా సంతోషంతో ఉప్పొంగిపోతూ ఉంటే మరి ఆ గురువు అతడితో ఏదో చెప్పాలి అనేటువంటి భావంతో చిట్టు చివరిగా కొన్ని మాటలు చెప్పాలనుకున్నాడు. అందుకే ఆ శిష్యుడితోటి ప్రేమతో ఎలా అంటున్నాడు, ఎలా అంటున్నాడో తర్వాత శ్లోకం నుంచి మనకు వస్తుంది. ఆత్మానుభూతి పొందినటువంటి జ్ఞాని ఇంకా దేహంతో ఉంటాడు, జీవన్ముక్తులైనటువంటి వాడు అంటే జీవించి ఉండగానే ముక్తులైనటువంటి వాడు, దేహం ఎంతకాలం అయితే ప్రారంభం అనుభవించాలో అంతకాలము దేహం ఉంటుంది. కాబట్టి ఆ గురువు అట్లాగనే ఉన్నటువంటి వాడే, ఇప్పుడు శిష్యుడు కూడా ఆత్మానందాన్ని అనుభవిస్తున్నా ఆయన ఇంకా జీవించే ఉన్నాడు. కాబట్టి ఇట్లా ఈ ప్రపంచంలోనే ఇంకా తిరగాలి, ఈ ప్రపంచంలోనే అనేకమైనటువంటి వ్యవహారాల్లో ఉండాలి, ఈ ప్రపంచంలో ఇంకా జీవించాలి. కనుక ఆత్మానుభూతి పొందినటువంటి వాడు కూడా ఎట్లా జీవించాలి ఈ లోకంలో, ఇంతకుముందు అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడో అలా జీవించాలనా లేకపోతే ఎలా జీవించాలా? ఇంతకుముందు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నేను బాగా డబ్బు సంపాదించాలా, కుటుంబాన్ని పోషించాలా, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండడానికి బాగా ఇంకా ఇంకా సంపాదించాలా, సంపాదించడానికి ఏ రకమైనటువంటి పనులు చేయాలో అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. దానికి ఏమైనా కనుక ఆటంకం కలిగించే ఉంటే వాటిని మానేస్తాడు. ఇప్పుడు ఏదైనా సంపాదించడానికి భోజనానికి పోవటానికి కూడా వీలు లేదనుకోండి, తిండి తినటానికి కూడా సమయం లేదు, ఎందుకంటే సంపాదించుకోవాలి, తిండి మానేస్తాడు. ఇంకా ఏ గడ్డ వస్తే దాన్ని మానేస్తాడు. అయితే ఇప్పుడేం చేయాలి, ఇప్పుడు తాను పొందినటువంటి జ్ఞానాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని జీవితంలో ఆచరించడానికి ఏదడ్డం వస్తే దాన్ని వదిలేస్తాడు. అప్పుడేమో డబ్బు సంపాదించడానికి లేదా లౌకికమైనటువంటి కోరికల కోసం అన్నీ వదిలేస్తే, ఇప్పుడు పారమార్థికమైనటువంటి చింతన కోసం మిగిలినటువంటి వాటిని వదిలేస్తాయి. కాబట్టి అట్లా జీవితంలో ఇలా ఇంకా ఎన్నో రకాలైనటువంటి పనులు చేయాలి. మరైతే ఇప్పుడు ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా సంబంధ బాంధవ్యాలు నడపాలి, అతడి యొక్క ప్రవర్తన ఎట్లుండాలి, అతడి యొక్క భావన ఎలా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ గురువు అతనికి వీడ్కోలు సందేశంగా తెలియజేయబోతున్నాడు. మరి అది ఏం తెలియజేస్తున్నాడో మనకి రెండవ శ్లోకం నుంచి ప్రారంభమవుతుంది, అంటే 522 శ్లోకం నుంచి 522 శ్లోకం చూడండి. బ్రహ్మ ప్రత్యయ సంతతి జగదతో బ్రహ్మైవ తత్సర్వతః పశ్యాధ్యాత్మ దృశా ప్రశాంత మనసా సర్వాస్వస్థాస్వపి రూపాదన్యత వేక్షితం కిమభితచ. చక్షుష్మతాం విద్యతే తద్వద్ బ్రహ్మవిదస్సత కిమపరం బుద్ధేర్విహారాస్పదం. ఏ శ్లోకం పద్ధతిలో ఉంది ఇది? ఎందుకంటే వివేక చూడమండో ఒకే పద్ధతిలో ఉండే శ్లోకాలు కాదు, అన్నీ కూడా పండితి మారిపోతా ఉంది. మొట్టమొదటి రెండో శ్లోకం ఉంది కదా, జంతు నాం నరజన్మ దుర్లభం, అదిగో ఆ పండితుల జన్మ. ఏం చెప్తున్నాడు, బ్రహ్మ ప్రత్యయ సంతతి జగత్, బ్రహ్మ ప్రత్యయ సంతతి జగత్, ఈ జగత్తంతా కూడా బ్రహ్మమేనయ్యా, ఈ జగత్తంతా బ్రహ్మమే, సర్వతః బ్రహ్మయేవ సత్, అంతటా కూడా త్రికాలాల్లో ఉన్నంతా కూడా బ్రహ్మమే, అంతటా ఉన్నది బ్రహ్మమే, త్రికాలాల్లో ఉన్నది కూడా బ్రహ్మమే, జగత్తంతా బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే, మూడు కాలాల్లో ఉన్నది బ్రహ్మే, ఇంతకుముందు బ్రహ్మే, ఇప్పుడు బ్రహ్మే, ఇక ముందు కూడా బ్రహ్మే. అత అందువల్ల ఎందువల్ల అంతా బ్రహ్మమే గనక ప్రశాంత మనస ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి అధ్యాత్మదృశ అంతటా ఉన్నది ఆ బ్రహ్మమే అనేటువంటి ఆత్మదృష్టితో సర్వాసు అవస్థాసు అతి సర్వకాల సర్వావస్థల్లో కూడా పశ్య ఆ బ్రహ్మాన్నే చూడు. వెళుతూ ఉన్నటువంటి శిష్యుడికి ఏం చెబుతున్నాడంటే ఇక్కడ ఉన్నంత కాలం కూడా నువ్వు బ్రహ్మాన్నే చూచావు, ఇప్పుడు నీకు ఆశ్రమం బ్రహ్మగానే కనపడుతుంది, నేను బ్రహ్మగానే కనపడుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు బ్రహ్మగానే కనపడుతున్నారు, కానీ నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లోకంలో అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు, అందరు మంచివాళ్ళే ఉంటారు, లేదా చెడ్డవాళ్ళు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, అలాగే జంతువులు పశుపక్షాదులు చెట్లు చేమలు పుట్టలు గిట్లు అన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు నువ్వేం చేస్తావంటే అన్ని బ్రహ్మముగా చూడాలి, ఎందుకంటే ఉన్నదంతా బ్రహ్మమే కదా, ఉన్నదంతా బ్రహ్మమే, అన్ని కాలాల్లో బ్రహ్మమే, అంతటా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యం రెండోదేమీ లేదు. అయినప్పుడు నువ్వు బ్రహ్మముని కాదు ఇంకేం చూస్తావు, కాబట్టి బ్రహ్మమునే చూడు అంటూ ఒక ఉపమానం కూడా చెప్తున్నారు. చక్షుష్మతాం, కళ్ళు ఉన్నటువంటి వాడికి అభిత తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో రూపాత్ అన్యత్ దృశ్యతే రూపం కన్నా వేరుగా ఉన్నటువంటి దృశ్యాన్ని కిం అపేక్షితం, ఇంకా ఏం చూస్తాడు, ఎందుకంటే ఈ కళ్ళు ఉన్నాయి కదా, ఈ కళ్ళు ఏం చేస్తాయంటే రూపాన్ని చూస్తాయి, రూపం కంటే అన్యముగా ఇంకేమైనా చూస్తాడని చూడడం, ఎందుకంటే అన్యముగా ఇంకేదైనా చూడాలని సంగతి కూడా ఆయనకి తెలియదు, రూపాన్ని చూస్తూ ఇది రూపమేనని అనుకుంటాడు, బొమ్మను చూస్తూ బొమ్మ అనుకుంటాడు, పిల్లిని చూస్తూ పిల్లి అనుకుంటాడు, కుక్కను చూస్తూ కుక్క అనుకుంటాడు, మనిషిని చూస్తూ మనిషి అనుకుంటాడు, అంతే తప్ప ఇంకోటి ఏమో అనుకోడు, ఎందుకంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాడు. కాబట్టి అతడు ఎట్లా అయితే ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నది ఉన్నట్టే కాదు, ఏదైతే కనపడుతుందో కనపడుతుందో అని కనపడుతున్నట్టుగా చూస్తాడో అంతకంటే ఇంకో రకంగా చూడలేడో. కిం అవేక్షితం, ఇంకా ఏం చూస్తాడు అంటే ఇంకా ఏమీ చూడలేడు అని. తద్వత్ బ్రహ్మవిదః, అదే ప్రకారంగా బ్రహ్మవిదుడైనటువంటి వాడు, బ్రహ్మం అంటే ఏమిటో తెలుసుకున్నటువంటి వాడు, బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు, బ్రహ్మ భావనలో ఉన్నటువంటి వాడు, తాను బ్రహ్మాన్నం తెలుసుకున్నటువంటి వాడు, అదిగో అటువంటి బ్రహ్మవేత్త అయినటువంటి వాడు, బ్రహ్మవిదుడైనటువంటి వాడు, సతః ఆ బ్రహ్మము కన్నా అపరం వేరైనటువంటి కిం దేనిని దృశ్యతే చూస్తాడు. అంతటా బ్రహ్మము తప్ప ఇంకేమీ లేదనుకునేవాడు బ్రహ్మాన్ని తప్ప ఇంకేం చూస్తాడు, అంతటా రూపాలున్నాయి అనుకున్నవాడు రూపాన్ని తప్ప ఇంకేం చూస్తాడు, అంటే ఓ సామాన్యుడు రూపాలు మాత్రమే చూస్తాడు, ఈ రూపాలన్నిటికీ వెనక ఆధారంగా ఏదో ఉంది అని వాడికి తెలియదు, కనుక ఇంకో రకంగా ఆలోచించడు. కానీ బ్రహ్మవేత్త ఏం చేస్తాడు, అంతటా ఉన్నది బ్రహ్మమేనని తెలుసుకున్నాడు, తాను బ్రహ్మేనని తెలుసుకున్నాడు, అంతటా బ్రహ్మాన్ని చుట్టం అలవాటు చేసుకున్నాడు, కాబట్టి అంతటా బ్రహ్మాన్నే చూడాలి. కాబట్టి బ్రహ్మాన్ని కాక ఇంకేం చూస్తావు, కనుక బ్రహ్మాన్నే చూడు అని ఇక్కడ సలహా ఇస్తున్నాడు. ఇది మొట్టమొదటి సలహా. ఈ విశాలమైనటువంటి విశ్వం అంతా కూడా నిజంగా బ్రహ్మం. నిజంగా అనేటువంటి మాట ఎందుకు అనాల్సి వచ్చింది అనంటే ఇది మామూలు నిజం కాదు, పారమార్థిక నిజం, పారమార్థిక సత్యం. ఇప్పుడు మీరు ఏమండి ఆ కనిపించేది గోడ అన్నారనుకోండి, ఎవరైనా ఎందుకు అబద్ధం చెప్తావు అని అంటాడా, అంటారు అది గోడేనంటాడు. అదిగో వాళ్ళు అది ఫోటో అన్నాడు అనుకోండి, అబద్ధం చెప్తాను అక్కడ ఫోటో ఏడుంది అని అండవు, అక్కడ ఫోటో ఉంది చూసి అంటున్నాడు. కాబట్టి ఓ సామాన్యుడి యొక్క వ్యవహారం అంతా కూడా అది నిజం. కానీ పారమార్థికమైనటువంటి సత్యం ఏమిటంటే చూసేవన్నీ కూడా ఒట్టిదే, ఈ చూసేవన్నీ కూడా యథార్థంగా బ్రహ్మం. కాబట్టి ఆ చూసేవన్నీ కూడా ఏది ఉన్నదో దాన్నే చూస్తాడు సామాన్యుడు, ఏది ఉన్నదో దాని యొక్క అసలు స్వరూపాన్ని చూస్తాడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనటువంటి వాడు. ఆ బ్రహ్మమే ఈ నానా విధమైనటువంటి జగత్తుగా కనిపిస్తూ ఉంది. అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి, ఆత్మని తెలియనటువంటి వాడికి, నేను బ్రహ్మాన్ని అని తెలియనటువంటి వాడికి సర్వత్రా ఈ దృశ్యమే కనపడుతుంది, దృశ్య ప్రపంచమే కనపడతాం. మనస్సుతోటి శరీరంతో అనుభవించేటప్పుడు ఇదంతా ప్రపంచం. నీకేమని దేహం ఉంది, మనస్సు ఉంది. ఈ దేహము మనస్సు ఏం చెప్పుద్ది అంటే ఇది ప్రపంచము అని చెప్పుద్ది. కానీ ఆత్మదృష్టితో కనుక చూస్తే, దేహదృష్టితో మనోదృష్టితో కాకుండా ఆత్మదృష్టితో కనుక చూస్తే ఈ నానా విధాలైనటువంటి రూపాలు కనిపించవు. ఈ రూపాలకు ఆధారమైనటువంటి బ్రహ్మము కనిపిస్తుంది. అందుకనే బ్రహ్మవేత్త అయినటువంటి వాడు బ్రహ్మాన్ని మాత్రమే చూస్తాడు, అంతటా బ్రహ్మాన్నే చూస్తాడు. బ్రహ్మము తప్ప అన్యమైనటువంటిది ఏది ఇంకా లేదు అనేటువంటి విషయం అతనికి అర్థమైపోతుంది. అంటే ఉన్న వస్తువుని ఉన్నట్లుగా యథాతథంగా చూడగలిగితే అది బ్రహ్మం, అలా చూడలేకపోతే అది జగత్తు. యథార్థంగా చూడగలిగితే అది బ్రహ్మము, ఉన్నది ఉన్నట్టు లేదా పై పైన కనుక చూస్తే మాత్రం అది జగత్తు. తెల్ల సున్నం వేసినటువంటి గోడ ఒకటి ఉందనుకోండి, తెల్లటి సున్నం వేశారు, నిన్ననే వేశారు, ఇవాటికి బాగా తెల్లగా కనపడతా ఉంది. నిజంగా యథార్థంగా అది ఎలా ఉంటుంది, తెల్లగా ఉంటుంది. దాంట్లో ఏమైనా అనుమానం ఉందంటే అనుమానం లేదు. కానీ నువ్వు నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నావు అనుకో, ఎలా కనపడుతుంది, నల్లగా కనపడుతుంది. ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకుంటే ఎర్రగా కనపడుతుంది, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనపడుతుంది. అద్దాలు కనుక తీసేసి నువ్వు కనుక మామూలుగా చూస్తే అది తెల్లగానే ఉంటుంది. మరి అయితే ఇదంతా వస్తువులో మార్ప? వస్తువులో మార్పు లేదు. మరి దేంట్లో మార్పు? దృష్టిలో మార్పు. అందుకనే ఏమంటారంటే, ఈ ప్రపంచం ఇలా ఉంది కదా, ఏమండి నేను బాగుపడాలనుకుంటే, నేను ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతమైనటువంటి స్థితికి రావాలనుకుంటే ఈ జగత్తులో ఈ ప్రపంచంలో ఈ ఇలాంటి మనుషుల మధ్య నేను ఎట్లా నాకు సాధ్యమవుద్దని. అందుకని ఏం చేయాలంటే, సృష్టిని నువ్వు మార్చడానికి వీల్లేదు, దృష్టిని మార్చుకో. ఎందుకంటే సృష్టి అనేటువంటిది ఎప్పుడు అట్లా ఉండేది, ఈ సృష్టిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అన్యాయం ఉంటుంది, ధర్మం ఉంటుంది, అధర్మం ఉంటుంది, రెండు ఉంటాయి, ద్వంద్వాలన్నీ ఉంటాయి. ఇవేమీ లేకుండా అన్నీ మంచిగా ఉండాలా అని అంటే అది కుదరదు. కాబట్టి నువ్వేం చేస్తావంటే అన్నిటినీ మంచిగా చూడటం నేర్చుకో, దృష్టిని మార్చుకో. సృష్టిని నువ్వు మార్చలేవు, దృష్టిని మార్చుకో అని అంటారు. కాబట్టి దృష్టి దోషం వల్ల నీకు తెల్లటి గోడ నల్లగా ఎర్రగా పచ్చగా కనపడతా ఉంది. కానీ ఆ దృష్టి దోషానికి కారణమైనటువంటి అద్దాలు కనుక తీసేస్తే అది ఉన్నది ఉన్నట్టుగా ఆ తెల్లగా కనపడుతుంది. నిజంగా ఈ రెండు కళ్ళు ఉన్నటువంటి వాడు తన చుట్టూ ఉన్నటువంటి రూపాలను చూడగలడే, కానీ ఆ రూపాలకి ఆధారమైనటువంటి ఆత్మని, రూపాలకు అన్యమైనటువంటి దాన్ని చూడగలడా అంటే చూడలేడు. దీంట్లో మనకి ఏ రకమైనటువంటి సందేహం లేదు. గాలి ఉంది కదా, కళ్ళతో చూస్తాడా? కళ్ళు ఉన్నాయిగా, గాలిని చూడలేడు. ఆకాశాన్ని చూస్తాడా? ఆకాశాన్ని చూడలేడు. ఆకాశం ఉందా లేదా? ఉంది. గాలి ఉందా లేదా? ఉంది. కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయి. అయినప్పటికీ చూస్తాడా? చూడలేడు. కాబట్టి దేన్నైనా సరే కంటికి కనిపించినటువంటి దాన్ని మాత్రమే చూడగలుగుతాడు. అయితే అతనికి కూడా మళ్ళాగానే ఈ కళ్ళు ఉన్నాయి కాబట్టి బ్రహ్మజ్ఞానం అయినటువంటి వాడికి కూడా ఈ కళ్ళే ఉన్నాయి, మనకున్న కళ్ళే వాడికి కూడా ఉన్నాయి. వాడు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవచ్చుగాక, కానీ కళ్ళు మాత్రం ఇవే ఉన్నాయి. కాబట్టి అతడు కూడా మళ్ళాగా దృశ్యాన్ని చూస్తూనే ఉంటాడు. మనకి ఇక్కడ కుర్చీ కనపడితే అతనికి కుర్చీ కాకుండా బెంచి కనపడుద్దా? మనకి ఎద్దు కనపడితే ఆయనకి ఎద్దు కాకుండా దున్నపోతు కనపడుద్దా? కాబట్టి మనకేం కనపడిందో ఆయనకి అదే కనపడుద్ది. ఎందుకంటే మనకున్న కళ్ళే ఆయనకు కూడా ఉన్నాయి. కాబట్టి దాంట్లో ఏం మార్పు లేదు. అయితే అతడు ఈ కళ్ళతో చూడ్డు, జ్ఞాననేత్రంతో చూస్తాడు, ఆత్మదృష్టితో చూస్తాడు, జ్ఞాననేత్రంతో చూస్తాడు. ఎవరికైతే జ్ఞాననేత్రం ఉంటుందో ఆ జ్ఞాననేత్రం ఉన్నటువంటి వాడు పైకి కనిపించినటువంటి రూపం ఏదైనప్పటికీ కూడా ఆ రూపానికి ఆధారమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో దాన్ని చూస్తాడు. ఎందుకనంటే ఆ కళ్ళు అవి జ్ఞాననేత్రం అని అంటారు. దివ్య దృష్టి అని కూడా అంటారు మామూలు పురాణాల్లో. అదిగో అట్లా చూస్తారు. అయితే దీన్ని మనం ఒక ఉదాహరణతోటి కనుక జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు అర్థమవుద్ది. ఏమిటనంటే ఏమండి మనకి కనపడ్డట్టే ఆయనకు కూడా కనపడుద్ది కదా, ఆయన బ్రహ్మాన్ని ఎట్లా చూస్తాడు, మనం ఎందుకు చూడలేము? సరే మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మనలో లోపాలు మనకు తెలుసు కాబట్టి మనం అనుకుంటున్నాం. ఆయన ఈ కళ్ళతో ఇట్లా చూస్తూనే ఆ జ్ఞాన నేత్రంతో ఇది కాదని ఎట్ట అనుకుంటాడు? ఇది చెబుతుందిగా, అది కుర్చీ అని చెబుతుందిగా. అది కుర్చీ అని చెబితే అబ్బే కుర్చీ కాదు అది బ్రహ్మము, అక్కడ మనిషి ఉన్నాడు అని అంటే బే మనిషి కాదు బ్రహ్మము అని ఎలా అనుకోగలుగుతున్నాడండి? అది బ్రహ్మము కనుకైతే అక్కడ మనిషి లేకుండా పోవాలా, కుర్చీ లేకుండా పోవాలా? అప్పుడు బ్రహ్మం అని అంటే బాగానే ఉంది, కానీ కుర్చీ కనపడతా ఉంది బ్రహ్మం అని అంటున్నాడు, ఎలా సాధ్యమవుతుంది అని. మనం రాత్రి కలగన్నాం, మనమేమో పక్క మీద ఉన్నాం, కానీ స్వప్న పురుషుడు ఒకడు వచ్చాడు. ఆ స్వప్న పురుషుడు స్వప్నాన్ని చూస్తున్నాడు, ఆ స్వప్నంలో సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాడు, సంతోషించాడు, దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు, భయపడ్డాడు, అన్నీ జరిగినాయి. అన్న అయిపోయిన తర్వాత మెలకు వచ్చింది. ఇప్పుడు జాగ్రత్త పురుషుడు లేచాడు. ఇప్పుడు జాగ్రత్త పురుషుడికి కూడా అది గుర్తుంది. ఏమిటి, ఆ రాత్రి వచ్చినటువంటి కళ ఏదో అంతా గుర్తు లేకపోయినా కొంతైనా గుర్తుంది. అయ్యో ఏమిటి, ఎంతో బాధపడ్డాను, సంతోషపడ్డాను, అన్నీ ఒట్టిదే కదా అనుకుంటాడా అనుకోడా? మరి అప్పుడు అన్నీ నిజం అనుకున్నాడు, ఇవన్నీ అబద్ధం ఇప్పుడు ఎట్ట అనుకుంటున్నాడు? ఏమైంది, స్వప్న పురుషుడు అన్నీ నిజం అనుకున్నాడు, జాగ్రత్త పురుషుడు అన్నీ అబద్ధం అనుకున్నాడు. స్వప్న పురుషుడు చూచిందే జాగ్రత్త పురుషుడు కూడా ఊహించుకున్నాడు, కానీ అతడు నిజం అన్నది ఇతడు అబద్ధం అని అంటున్నాడు. అంటున్నాడు కాదు, అబద్ధం అనేటువంటిది అతని దృష్టిలో అనుభూతి, అనుభవం. అదే ప్రకారం మనం అనుభవిస్తున్నాం కదా, మనమేగా రాత్రి కల్లో అదిగోనండి బాధపడ్డాను, అది చేశాను, ఇది చేశాను, మరి తెల్లారిన తర్వాత అదంతా ఒట్టిదని మనమే అనుకుంటున్నాంగా. అదే ప్రకారంగా ఆయన కూడా మనం చూసినట్టే అన్నీ చూస్తాడు, కానీ ఇదంతా అబద్ధం, బ్రహ్మమే సత్యం, బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, ఇదంతా మిథ్య, లేనటువంటిదే, లేకపోయినా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది, కానీ బ్రహ్మం మాత్రమే సత్యం అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుంటాడు. ఇక్కడ మనం స్వప్న పురుషుడు, ఆయన జాగ్రత్త పురుషుడు, ఏది ఉపమానాన్ని పెట్టి. నిజం ఏంటంటే మనం జాగ్రత్త పురుషుడిగా ఉన్నాం, ఆయన జ్ఞాన పురుషుడిగా ఉన్నాడు. కాబట్టి స్వప్న పురుషుడిగా జాగ్రత్త పురుషుడికి ఉన్న తేడా, జాగ్రత్త పురుషుడికి జ్ఞాన పురుషుడికి ఉన్నటువంటి తేడా రెండు. అందుకనే ఈ ఉన్నటువంటి దాన్ని నిజం కాదని, సత్యమైనటువంటిది ఏమిటి అని అంటే బ్రహ్మమేనని అతను తెలుసుకుంటాడు, అలాగే ఉంటాడు. అదే ప్రకారంగా ఈ జగత్తును మనం చూస్తున్నప్పటికీ కూడా, అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇదంతా సత్యమని మనం అనుకుంటుంటే ఇదంతా మిథ్య అని ఆయన అనుకుంటాడు. ఇదే తేడా. రెండు రకాలైనటువంటి ఆలోచన వ్యవహారాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు వచ్చేస్తున్నాయి. ఒక సినిమా కథను గురించి చెబుతున్నావు, ఒకడు ఆసక్తిగా వింటున్నాడు, సరే మీరు వెళ్ళారు పక్కకి, అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. వాడంత ఆసక్తిగా ఉండంటే మీరెందుకు వెళ్ళిపోవటం, మీరు కూడా ఎదుగుగా కూర్చొని అడగచ్చుగా, అక్కడ అత్తెందుకు జరిగింది, ఇక్కడ ఇట్టెందుకు జరిగింది, వాడు ఎలా ఎందుకు చేశారు, అయ్యో అంత అన్యాయం చేశారా అని మీరు కూడా దాంట్లో ఇమర్స్ అయిపోవచ్చుగా. ఎందుకని అంటే మీ బుద్ధికి అది పరికరాన్ని, వాళ్ళ బుద్ధికి అది మాత్రమే కావాలి. అదే ప్రకారంగా సామాన్యుడైనటువంటి వాడేమో ఈ లౌకికమైనటువంటి జగత్తే సత్యమని అనుకుంటున్నాడు, జ్ఞానపురుషుడైనటువంటి వాడేమో ఈ జగత్తంతా వాటిదే, పరమాత్మ ఒక్కటే సత్యము అనేటువంటి భావన చేస్తూ ఉన్నాడు. అందుకే అతడు ఆ రకంగా చూడగలుగుతాడు. కాబట్టి ఇక్కడ గురువు శిష్యుడు చెప్తున్నాడు, అయ్యా సామాన్యుడు ఎట్లా అయితే ఉన్నదాన్ని ఇదే సత్యమని చూస్తాడో, మరి జ్ఞానవంతుడైనటువంటి వాడు దాని యొక్క అసలు స్వరూపాన్ని చూచి అది బ్రహ్మమే అని తెలుసుకుంటాడు, అదే ప్రకారంగా నువ్వు కూడా ప్రపంచంలో తిరిగేటప్పుడు నీకు ఏం కనిపించినా, ఏం వినిపించినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా అన్నీ కూడా ఇదంతా కూడా విద్యా ప్రపంచంలో ఉన్నానని తెలుసుకొని దీనికి సత్యం, దీనికి ఆధారమైనటువంటి సత్యాన్ని ఎల్లప్పుడూ కూడా దర్శిస్తూ ఉండు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అయ్యా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సర్వత్రా బ్రహ్మాన్ని దర్శించు అని ఇక్కడ సలహా చెప్పి పంపిస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడో వాటిని మనం రేపు చెప్పుకుందాం.